அவித்யாநாமந்தஸ்திமிரமிகிரத்வைபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். சக்திஹஸ்தம் குருபாக்ஷம் சிகிவாஹம் ஷடானனம் தாருணம் ரிபுரோகக்னம் பாவயே குக்குடத்வஜம். ஜெய் ஸ்ரீராம். பரமேஸ்வரடிக்கு பிக்ஷ எலா இவ்வாலோ ஆயன த்வாரானே தாருகாவனம்லோ உன்ன முனிபத்துலு தெரிசுகுன்னாரு. అంటే ఆయనకి భక్తితో ఇచ్చేది ఏదైనా అది కొండంత అవుతుంది. భక్తి లేకపోతే ఏం ఉపయోగం లేదు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఒక ముద్ద అన్నమైనా పర్వాలేదు, భక్తితో పెట్టాలి. మానవులు మనమే ఎవరైనా ప్రేమతో పెడితే ఇంత పెసరైనా సంతృప్తి పొందుతాం. అదే మొహం మీద విసిరి తినిసావు అని ఒక పండు విసిరితే ఎవరు తింటాడండి? నువ్వు ఎంతైనా పెట్టవచ్చుగాక, ఆ పెట్టే దాంట్లో ప్రేమ కనపడాలి. వ్యక్తికి పెడుతున్నామని కాక పరమాత్మకి పెడుతున్నామని ఓ మనిషిని చూడగానే అనుకోవాలి. ఆఖరికి కుక్కని కూడా చీ అంటే దూరంగా పోతుంది. ఆప్యాయంగా ఇంత అన్నం మెతుకు పారవేస్తే నాకి తోక ఊపి సంతోషిస్తుంది. జీవుల ఎడలో కూడా ప్రేమ చూపించాలి, భక్తి చూపించాలి. అటువంటిది పరమాత్మకి భిక్ష వేసేటప్పుడు ఎంత శ్రద్ధగా పెట్టాలండి. అది లోపించటం వల్లే ఇవాళ చాలా దేవాలయాల్లో దేవుడు ప్రత్యక్షం అవ్వడం లేదట. కాబట్టి పరమాత్మకి నివేదన చేస్తున్నప్పుడు మొక్కుబడిగా కాకుండా ఈ విగ్రహంలో పరమాత్మ ఉన్నాడు, ఈ నివేదన సేకరిస్తాడు, మనకి ప్రసాదంగా తాను తిన్న ఆహారం ఇస్తాడు, ఆయన అనుగ్రహం మనకి కలుగుతుందని పెట్టాలి. అలా పెడితే అందులోంచి పరమాత్మ వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు, ప్రేమతో తాకుతాడు, తక్షణం కోరిన కోరికలు తీరుస్తాడు. ఇదే పూర్వకాలంలో అందరూ చేసిన పని. ఇప్పుడు కూడా మనం అలా చేయాలి. ఎక్కడైనా తెలుసో తెలియకో మనలో లోపం ఉంటే దాన్ని తొలగించాలి. భక్తితో నివేదన చేయండి. ఒక్కసారి ఒక అరటిపండు అక్కడ పెట్టగానే అరటిపండు మీద ఆయన చూపు పడుతుంది, ఆయన దాన్ని నాకుతాడు నాలుగుతో, తినడు కానీ. అందుకే అరటిపండుకు రుచిగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మకి నివేదనము చేసినటువంటి పండు ఇస్తారు కదా మన చేతికి అచ్చగస్వామి, ఆ పండుకున్న రుచి మామూలు పండుకుంటుందా? మామూలు పండు అది తింటే నాలుగంతా చెండు, అదే ఈ పండు తింటే ఆ పూట వాక్శుద్ధి కలుగుతుంది. అందుకని పరమాత్మకి నివేదన చేసిన పదార్థం తినండి అన్నారు. అసలు దేవతలకు నైవేద్యం పెట్టకుండా అన్నం తినడం ద్రోహం, అది అసుర భోజనం, రాక్షసాన్నం అని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. చూడండి, పాపాత్ములు లేని వాళ్ళు తాము తినే ఆహారం దేవతలకి నివేదన చేయకుండా తింటారు, అది అశుద్ధ పదార్థం, అమేధ్య పదార్థం, అది చాలా డేంజర్. అందువల్ల ఎప్పుడు కూడా పరమాత్మ తింటాడు అనుకుని ఆయనకి పెట్టి తినాలి. ఆ పెట్టేటప్పుడు భక్తితోటి అనమాట, శివ తిను, కృష్ణ తిను అంటే ఆయన ముచ్చటపడి కొంచెం అలా కండు తెరిచి నాలుగుతో అలా పుచ్చుకుంటాడు ఒక పెసరు. నేను జామకాయ నివేదన పెట్టానండి, నిజంగాను
ఎంత పెసరు గిల్లినట్టయింది దానికి. నేను గెలలేదు, ఆయనే గిల్లుకు తిన్నాడు. ఎందుకు మొత్తం తినడు అంటే, మొత్తం తినడం మొదలెడితే మనం నైవేద్యం పెట్టాం, అక్కడి నుంచి ఆయనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అక్కడ నిజంగా మనం ఆ అరటిపండు మనమే తింటున్నాం కాబట్టి నైవేద్యం పెట్టాం, కానీ అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వచ్చి మీరు పెట్టిన పళ్ళు తినేస్తే నువ్వు తినేస్తున్నావు, రేపటి నుంచి నేను తీసుకురాను ఫ్రూట్ అంటాడు వీడు. మీరు ఆలోచించండి, చక్కగా మీరు వండినటువంటి అన్నాన్ని ఒక ఆకులో వేసి అక్కడ పెట్టి అది మనం తింటున్నాం కాబట్టి పెడుతున్నాం, కానీ ఓహో పెట్టేవారు ఆయన, ఆంజనేయ ఇలా తీసుకురా అని ఈ ఆంజనేయులు పెట్టినటువంటి ఆకు మొత్తం ఆయన తినడం మొదలెడితే అయ్యో మొత్తం ఈయన తినేస్తే మనమేం పెడతామని ఎప్పటి నుంచి అసలు కొండలోంచి ఒక్క మెతుకు తీరివేడి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, చూపులు ప్రసరింపజేస్తాడట. ఇది వేదము చెప్పిన మాట. ఆయన చూపులు దాని మీద పడగానే అందులో ఉన్నటువంటి రసం ఆయన నోట్లో పెడుతుంది, అప్పుడు ఆహారం అమృత రసం అయిపోతుంది. చిలుకు కొట్టిన పండు ఎంత రుచిగా ఉంటుందండి, చిలుకు ముక్కలు తగిలిస్తే చాలు అది ఎంత తింటుంది, మిగతా పండు అంతా భలే రుచిగా ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క చూపు పడిన ఆహారం ఒక అమృత పదార్థం అవుతుంది. ఈ పదార్థం కావాలంటే మనం భక్తితో నివేదన చేయాలి. అందుకే మీరు చూడండి, పూర్వం గురువులు ఇప్పుడు విసిగెత్తిపోయి జనాల మీద ఎవరి నెత్తిమీద చేయట్లేదు, కానీ నెత్తిమీద చేతులు పెట్టేవాళ్ళు చాలామంది తయారయ్యారు. కానీ అలా పరమాత్మ స్వరూపుడైన గురువు శిరస్సు చేయబెట్టగానే ఆ శరీరం పరమ పవిత్రమైన శరీరం అవుతుందట, ఉత్తమ శరీరం అవుతుంది. ఆ రోజు నుంచి వాడు మహాత్ముడు అవుతాడు. ఇవి క్రమంగా కలియుగంలో ఎందుకు పెట్టడం లేదంటే అనేక కారణాలు ఉన్నాయి. దీని వెనకాతలు ఉన్న కారణాలు మీకు ఇప్పుడు చెప్పడం అనవసరం, పెడితే వచ్చే తంటాలు గురువులకు ఎక్కువైపోయి అందుకని పెట్టడం లేదు. కానీ హస్తమస్తక సంయోగము అంటారన్నమాట, అది చాలా గొప్ప యోగం. అది సాక్షాత్తు విష్ణువు కంటే గొప్పవాడని చెప్పారు, శివుడి కంటే గొప్పవాడు అన్నారు, గురువు పరబ్రహ్మస్వరూపుడు అన్నారు. గురుర్ బ్రహ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మయే గురువు. గురుర్ విష్ణు, విష్ణుదేవుడు కూడా గురువే. ఆ తర్వాత ఏమన్నారు, గురుర్ దేవో మహేశ్వర, శివుడు కూడా దేవుడైన మహేశ్వరుడే గురువు. ఈ ముగ్గురికి అతీతంగా మళ్ళీ గురువు సాక్షాత్ పరం బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపుడు. అందువల్ల తస్మై శ్రీ గురవే నమః, అటువంటి శ్రీ గురువు గారికి నమస్కారం. ఎంత స్థానం ఇచ్చారో చూడండి. అందుకని గురువు స్పర్శ, గురువు యొక్క సాంగత్యం వల్ల ఒక జీవి పరమాత్ముడు అవుతాడు. గురువు గారికి కొంతకాలం సేవ చేసి గురువుతో తిరగడం వల్ల ఈ శిష్యుడు గురువు అయిపోతున్నట్ట. ఎలాగా, గంధము చెట్టుకి తగలగా తగలగా ఆముదము చెట్టు కూడా గంధమైపోతుంది. అలాగే గురువు సాంగత్యం వల్ల, గురువు బోధనలు వినడం వల్ల, గురువు గారి గ్రూపులో ఉండడం వల్ల రోజు వీలున్నప్పుడు అలా గురువుని తలుచుకుంటే కొంతకాలానికి వీడే గురువు అయిపోతాడు. దీనినే భ్రమరకీట న్యాయము అంటారు. తుమ్మెద సంతానం పెట్టడానికి ఎక్కువ శ్రమ పడదు, పేడలో ఉన్న ఒక పురుగును పట్టుకుపోతుంది, ఆ పురుగును తన గూట్లో పెడుతుంది. ఈ పేడ పురుగు చుట్టూ తుమ్మెద జుమ్మని తిరుగుతుంది. అలా తిరగ్గా తిరగ్గా ఈ పురుగు భయపడి ఆ భ్రమరంకేసి గుడ్లప్పగించి చూస్తుంది. కొంతసేపటికి భయంతో ఈ పేడ పురుగు తుమ్మెదైపోతుంది. అందుకని దీనికి భ్రమర కీట న్యాయము. ఒక పురుగుని తుమ్మెద మరొక పురుగ్గా భయపెట్టి మారుస్తోంది. కానీ గురువు భయపెట్టి కాదు, గురువు మీద ఉన్న భక్తితో వీడే గురువు అయిపోతాడు. అందుకని గురువు అగ్నిహోత్ర స్వరూపుడు. అగ్నిలో పడితే ఏ విధముగా బంగారము శుద్ధవుతుందో అలాగే పరమాత్మ స్వరూపుడైన గురువు యొక్క స్పర్శ తగిలితే చాలు, ఆయనతో తిరిగితే చాలు, ఆయన మాటలు వింటే చాలు, ఆయనకి సేవ చేస్తే చాలు, పాద సంవహనము స్నానము మొదలైనవి జరపడం ద్వారా వీడే కొంతకాలమునకు ఆ గురుస్వరూపుడి తద్వారా తరిస్తాడు. దీనికి కావలసింది పరమ భక్తి, కఠోర భక్తి, నిష్ఠతో కూడిన భక్తి. ఈతడు సమస్తం అనుకోవాలి. రవ్వంత అసత్యం ఉండకూడదు గురువు దగ్గర, రవ్వంత కూడా దాపరికం ఉండకూడదు. అలాంటి భక్తి కావాలి. ఆ భక్తియే నాకు ఇష్టమైన భిక్ష అన్నాడు రుద్రుడు. ఇది గ్రహించినటువంటి స్త్రీలు ఆ రోజు నుంచి నిరంతరం విడిచిపెట్టకుండా శివుడికి భక్తి శ్రద్ధలతో ఆహారం పెట్టారు. పెట్టిన ఆహారాన్ని పెట్టినట్టు ఆయన స్వీకరించాడు. ఇక్కడే జరిగింది తమాషా. శివుడి మీద భక్తితో ఈ ఋషుల యొక్క పత్నులు అన్నం వండి ఆయనకి వేసేవారు. ఉదాహరణకు వాళ్ళు కుండతో అన్నం వండారు, ఈ మొత్తం కుండీడన్నం ఆయన కపాలంలో వేసేవారు, కపాలం నిండడం కోసం. అది ఆయన తిన్నాడు. తిన్నాక మళ్ళీ అన్నం వండుకుందాం ఇంట్లోకి వచ్చిన వాళ్ళు లోపలికి వస్తే కొండ నిండా మళ్ళీ అన్నం రెడీగా ఉండేదండి సిద్ధంగా. పరమాత్మకు అన్నం పెట్టాక వీళ్ళు కష్టపడి వండుకోక్కర్లేదు. పరమాత్మ మీద ఉన్న నమ్మకం వల్ల ఆయన తిన్నన్నం అంతా వాళ్ళు అక్కడ కొత్తగా పెట్టేవాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఎంతో పూర్వం వాళ్ళు వండుకున్న అన్నం అంత రుచిగా ఉండేది కాదు, దిక్కుమాలిన అన్నం కింద ఉండేది. కానీ ఇప్పుడు పరమాత్మ తిన్నాక మళ్ళీ కుండలోకి కొత్త అన్నం వచ్చాక ఈ అన్నం వీళ్ళు విస్తరాకులు వడ్డించుకు తింటూ ఉంటే ఆ అన్నం రుచి అమృతంతో కూడా పోల్చలేము. బోడి అమృతం ఏదో కొంతవరకే రుచి ఉంటుంది, కానీ ఇది నైవేద్యం పెట్టబడిన అన్నం అవ్వడం వల్ల అపూర్వమైన రుచితో ఉండేది, పరమ పవిత్రమైన రుచితో ఉండేది. తిన్నవాళ్ళు ఇంకా ఇంకా తినాలనుకునేవారట. సాధారణంగా కొంత అన్నం తిన్నాక కడుపు నిండిపోతుంది, ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది, లేదా కడుపులో మంటలు బయలుదేరతాయి. ఎక్కువ గోంగూర ఇష్టం తినేయండి, గోంగూర పచ్చడి తిన్నాక ఓ చెంబుడు మజ్జిగ తాగాలి. మళ్ళీ పులిహార ఎక్కువగా ఉందని తినేస్తే, రుచిగా ఉందని తినేస్తే, బాగా మిరపకాయలు అందులో దట్టించి వేసినటువంటి నవిలి తింటే కొంతవరకు బాగుంటుంది, తర్వాత అంతా మంట. రాత్రికి నిద్ర పట్టక నానాయాతన పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అదే పరమాత్మ తిన్న తర్వాత ఈ ఆహారాన్ని మనం తింటే మనకి గ్యాస్ ట్రబుల్ రాదు, అనారోగ్యం రాదు, కడుపు మంట రాదు, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో ముద్ద తినా నష్టం లేదు, తక్కువ తినా నష్టం లేదు. అందుకని ఈ శివ నివేదన అయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన స్త్రీలందరూ ఆ రోజు నుంచి ఒక అద్భుత దృశ్యం చూశారన్నమాట. వాళ్ళ కుండల్లో ఉన్న అన్నాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దద్యోధనాలు, పులిహారులు స్వామివారికి పెట్టి ఇంట్లోకి వస్తే మళ్ళీ అవన్నీ నిండిపోయేవన్నమాట. నిండిన వాటిని వీళ్ళు తింటూ ఉంటే ఆరోగ్యం పెరిగింది, ఆనందం పెరిగేది, మంచి ఉత్సాహంతో ఉండేవారు. అంత పూర్వం అన్నం వండిన వాళ్ళలో చాలామంది ముసిరాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చిందిరా, ఎందుకు వచ్చిందిరా, నా బతుకని పాడుకునేవాళ్ళు ఆ రోజు నుంచి ఎందుకు వచ్చిందిరా తీసేశారు. మంచి ఉత్సాహంతో గురు భగవాన్ అని పాడటం మొదలెట్టారు. 72 ఏళ్ళ ముసలావుడు కూడా ఆ రోజు నుంచి పాతికేళ్ల స్త్రీగా మారిపోయింది. ఇదివరకు 72, ఇప్పుడు తిరగండి 27 అన్నట్టుగా ఉండేది ఆవిడ. 27 కాదు, ఇది 27లో ఉందన్నమాట. మంచి ఉత్సాహంగా ఉండేది. భర్త గారు రాగానే ఆవిడ చక్కగా గైకోనావి హారతిని పాడుతుంటే, ఇదివరకునేమో ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేదానివి, నీరసం అనేదానివి, అన్నం వండంటే నానాయాతన పడేదానివి, ఇవాళ ఏమిటి ఎంత హుషారుగా ఉన్నామంటే, మన ఇంటికి ఒక భిక్షుకుడు వచ్చాడండి, వాడికి ఇంత అన్నం పెట్టాను, ఆ అన్న ప్రభావంతో మన కుండల్లోకి మళ్ళీ కొత్త అన్నం వస్తుంది, ఈ అన్నప్రసాదం మీరు నేను తింటున్నాం, మీకు నాకు కూడా ఆరోగ్యం వచ్చింది, ఉత్సాహం వస్తుంది అన్నదట. ఇది వీళ్ళంతా కనిపెట్టారండి. అవి ఎవరో ఒక భిక్షుకుడు మనము లేనప్పుడు వస్తున్నాడు, ఆ వచ్చిన భిక్షుకుడికి మన ఇళ్ళంతా అన్నం పెడుతున్నారు, ఆ అన్నం అక్షయం అవుతోంది, అదే మనం తింటున్నాం. ఇంతకీ ముష్టివాడి యొక్క ఎంగిలి అన్నం మనం తినచ్చా? ముష్టివాడికి పెట్టిన అన్నం కొండలో కొంత తీసి పెట్టాక మిగిలిందని ఎంగిలి అనేవారు పూర్వం, అది కేవలం ముష్టివాడికే పెట్టేవారు. ఇప్పుడు ఆడవాడు మరగ పెడుతున్నారు, పైగా ఇది పుష్టిగా ఉందంటున్నారు, సంతుష్టితో పెడుతున్నారు. ఇది ముష్టి అన్నమా, పుష్టి అన్నమా? ఇంతకీ వచ్చే ముష్టివాడు ఎవడు? మన ఆడవాళ్ళని ఇంతలా ఆకర్షిస్తున్నవాడు ఎవడు? అతని మహిమ ఏమిటి అనుకుని వీళ్ళంతా మర్నాడు ఏం చేశారన్నమాట, ఒక రోజున కూడగట్టుకుని సముద్ర స్నానమునకు వెళ్ళలేదు. సంధ్యావందనాథులు మానేశారు, ఇంట్లోనే కూర్చుని రహస్యంగా చూశారు. ఆడవాళ్ళు గ్రహించని రీతిలో ఒక ఇంట్లో చేరి చూశారు. స్త్రీలు రోజులాగే ఆ పూట స్నానాలు చేశారు, ఎవరి వంటలు వాళ్ళు చేసుకున్నారు. అందరిళ్ళకి శివుడు వచ్చాడు, దిగంబరుడైన శివుడు, జటాచూటధారి అయిన శివుడు, తెల్లని శరీరం కలిగిన శివుడు. వాళ్ళందరికీ అర్థమయ్యాడు కనుక వాళ్ళు శివుడిగా భావించి ఆయనకి భిక్షాన్నం వేశారు. పాపం ఈ ఋషులంతా, మేము బాగా తపస్సు చేసిన వాళ్ళం, జపములు చేసిన వాళ్ళం, మహాత్ములు అనుకున్న వాళ్ళందరూ ఆయన చూచి కేవలం దిగంబరుడైన ముష్టివాడు అనుకున్నారట. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, జపములకు దొరకడాయన, తపములకు దొరకడాయన, భక్తికి మాత్రమే దొరుకుతాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తెలిసింది, వీళ్ళకి తెలియలేదంటే మరి కారణం ఏమిటి? పోనీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం పెద్ద గొప్ప జపాలు చేయలేదు, తపస్సులు చేయలేదు. వీడు పొద్దున్నే లేచి స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సముద్ర స్నానం చేసి, ఎన్నెన్నో నియమాలతో వ్రతములు చేసిన వాళ్ళు, నానామఖములు చేసిన వాళ్ళు, దానములు చేసిన వాళ్ళు, వీళ్ళు ఆయన్ని కేవలం ముష్టివాడు అనుకున్నారు. ఎవడి ముష్టివాడు? మన ఆడవారంతా మన మాట కూడా వినకుండా వీళ్ళకి భిక్షం వేస్తున్నది వీడికేనా? పోని ముష్టివాడికి అన్నం పెట్టడం తప్పు కాదు, ఆ ముష్టివాడు తినగా మిగిలిపోయిన కుండలో అన్నం మనకు పెడతారేమిటి కర్మయోగం కాకపోతే? ఇది ఎంత దోషము? పోని ఆ దోషాన్ని సహిద్దాం. కానీ వీడు దిగంబరుడే గుడ్డముక్క కట్టుకోకుండా వస్తూ ఉంటే వీళ్ళంతలా దిగ్భ్రాంతితో చూస్తున్నారు. దీనివల్ల ఈ స్త్రీలు పాతివృత్యం కోల్పోయారేమో అని భ్రమలో పడ్డారు ఈ ఋషి. పరమాత్మ లేనని వాళ్ళకి ఏమర్థం అవుతాయి? అందుకని అందరూ కలిసి ఎవడవరా నువ్వు? మేము ఇళ్లల్లో లేనప్పుడు ఆడవాళ్ల దగ్గర గుడ్డ లేకుండా వచ్చి శరీర అవయవాలు ప్రదర్శిస్తావా? అదియుగాక వారిచ్చిన ఆహారం తిని మిగిలిపోయిన శేషాన్నం మాకు ప్రసాదంగా ఇస్తావా అని కర్రలెత్తారు. ఆయన చిరునవ్వు నవ్వాడు. వీళ్ళు కర్రలతోటి నవ్వే కొద్ది మీదకొచ్చి కొట్టబోయారు. ఆయన శరీరం మీద ఒక్క కర్ర దెబ్బ పడదు. వాళ్ళు కర్ర ఎత్తి ఆయన మీద కొట్టబోతుంటే ఆ కర్ర అలా లేస్తుంది, దగ్గరికి వస్తుంది, కానీ ఆయన శరీరాన్ని తాకడం లేదు. శరీరం దగ్గరికి రాగానే చిక్కన కర్ర వెనక్కి వస్తుంది. వీళ్ళకి మతిపోయింది. మన తపశ్శక్తి, మన జపహోమ శక్తి ఏమైపోయిందో? కేవలం ఒక దిగంబరుడైన ముష్టివాడిని ఏం చేయలేకపోతున్నాం, భిక్షుకుడిని ఏం చేయలేకపోతున్నాం అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ తాళ్ళు పట్టుకొచ్చి బంధించబోయారు. దుర్యోధనాదులు పూర్వం కృష్ణుణ్ణి ఎలా బంధించాలనుకున్నారు, అలాగే ఈయన శివుడిని తెలియక బంధించబోతే ఈ తాళ్ళన్నీ ఆయన మీద పడ్డాయి. పుట్టపుట్టబడ్డా తెగిపోయాడు. ఎలుకలు కొరికేస్తే వలలు తెగిపోయినట్టుగా తెగిపోయాయి. ఇలాగ కాదనుకున్నారట వాళ్ళు. మనం కొట్టలేకపోతున్నాం, బంధించలేకపోతున్నాం. ఈ భిక్షుకుడు వచ్చి ఈ స్త్రీల దగ్గర అవయవ ప్రదర్శన చేస్తున్నాడు. వీణ్ణి ఏదో రకంగా కట్టడి చెయ్యాలి అనుకుని నీ లింగము ఊడి నేల మీద పడిపోగా కానీ చెప్పించాడు. వెంటనే శివుడు అదృశ్యుడైపోయాడు. ఆయన శివలింగం ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. వాళ్ళకి మతిపోయింది. ఆ పాతాళము నుంచి ఆకాశం వరకు వ్యాపించిన శుద్ధ స్ఫటిక లింగం అది. అప్పుడే వేదములు అన్నాయి, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిల్చేచ్చివం. ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోయింది, ఆకాశం పైకి వెళ్ళింది, మొత్తం భువన బ్రహ్మాండములను ఆవరించింది. అటువంటి అద్భుతమైన అగ్నిస్వరూపమైన ఈ జ్యోతిర్లింగం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది స్ఫాటికంట పైగా స్ఫటికాకారంలో ఉన్నది. శివుడు తెల్లగా ఉంటాడు. పరమాత్మ యొక్క దివ్య స్వరూపమైన లింగము కూడా అలాగే స్ఫటికల్లా తెల్లగా ఉన్నది. దీని ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, మధ్య ఎక్కడ, భువన బ్రహ్మాండములంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు అర్థమైంది మాకు. తెలియక ఈశ్వరుణ్ణి సాధారణ భిక్షుకుడు అనుకున్నాం, ఆయన్ని శపించాం. శివలింగమే ఈ సృష్టికి మూల కారణమని గ్రహించలేకపోయాం. లింగము అంటే లక్షణం. లక్షణములు కలిగినవాడు ఆయనే, లక్షణములు లేనివాడు ఆయనే. సమస్త లక్షణ స్వరూపుడు కానీ నిర్లక్షణ స్వరూపుడు, అనగా సగుణుడు నిర్గుణుడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుణ్ణి గ్రహించలేక మనం భ్రష్టులం అయిపోయాం. ఆ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని ఆయన్ని గ్రహించారు. మనం తపస్సు చేసి జపములు చేసి ఆ మహాత్ముడు దివ్య రూపంతో మనం ముందుకొస్తే పరీక్షలో తట్టుకోలేక అయ్యో ఇతడెవడో స్త్రీలను పాడు చేయడానికి వచ్చాడు అనుకున్నాం. ఎంత అమాయకులు మనం! ఇది కదా దివ్య స్వరూపుడైన శివుడి యొక్క తత్వం, శివాయ గురవే నమః అని అందుకే పురాణములు చెబుతున్నాయి అనుకుని శివలింగాన్ని, అంత భువన బ్రహ్మాండములు వ్యాపించిన శివలింగాన్ని తగ్గించమని కోరడానికి శివుణ్ణి ధ్యానించారు. కానీ ఆ ధ్యానం సరిపోలేదు. ఇంకా ఇంకా లింగం పెరిగిపోతుంది. పెరిగిపోతే ఏమవుతుందో తెలుసా? లోకములన్నీ శివలింగం ఏమైపోతున్నాయి. ఈ లోకంలో ఉన్న కొంపలన్నీ కూలిపోయాయి. సముద్రము లేకమైపోయాయి. భూమి మొత్తం నాశనం అయిపోవడం మొదలెట్టింది. అకాలంలో ప్రళయం వచ్చింది. ఏదో మహాత్ములు కొంతమంది తప్ప మిగతా జనమంతా నశించిపోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించండి, హఠాత్తుగా పైనుంచి పెద్ద పర్వతం వచ్చి పడితే ఏమవుతుందండి? ఈ భూమి మీద మొత్తం ఇక్కడున్న జనమంతా పచ్చలైపోతారు. ఇప్పుడు శివలింగం అలా వ్యాపిస్తూ ఉంటే వీళ్ళందరూ దాని కింద పడి పచ్చలైపోతున్నారట. అప్పుడు వెంటనే బ్రహ్మగారిని పిలిచారు దేవతలు. బ్రహ్మ వచ్చాడు. ఈ లింగం ఏమిటో నాకు తెలియటం లేదన్నాడు. వెంటనే విష్ణువుని పిలిచారు వాళ్ళు. ఆయన వచ్చాడు. ఇదిగో ఎక్కడ జరిగిందో తమాష. ఈ లింగం ఏమిటో తెలుసుకుంటే కదా ఈ లింగాన్ని చిన్నదిగా మారమని కోరతాం అని బ్రహ్మగారు హంస రూపంలో పైకెళ్ళాడు దాని ఉనికి తెలుసుకోవడానికి. విష్ణు వరాహ రూపంతో కిందకి దిగాడు. అంటే అరుణాచలములో ఈ కథ జరగడానికి ముందు కూడా ఈ కథ జరిగిందనమాట ఇలాంటిది. చివరికి ఇద్దరు విసిగి వేసారి పైకి వచ్చేశారు. మొదట్లో బ్రహ్మగారు అసత్యం ఆడలేదులేండి. తర్వాత ఆయన అరుణాచల క్షేత్రానికి లింగం వచ్చిన తర్వాత రెండవసారి శివుడు లింగరూపం ధరించినప్పుడే అసత్యం ఆడాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఈ లింగం విచిత్రమైన లింగం, ఈ ఋషులంతా ఈశ్వరుడికి ఆగ్రహం కలిగించారు. ఆయన లింగం ఊడికి ఎంత పడాలనుకున్నారు తప్ప ఈ చరాచర జగత్తంతా లింగస్వరూపం అని గ్రహించలేకపోయారు. ఈ అపచారమునకు ఈశ్వరుడు ఆగ్రహించి లోకమంతా వ్యాపిస్తున్నాడు. ఈ వ్యాపిస్తున్న లింగము సూక్ష్మం కాకపోతే, చిన్న శివలింగంగా మారకపోతే ఈ ప్రపంచం ఇక ఉండదనుకుని వెంటనే వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని ప్రార్థన చేశారన్నమాట. అదిగో అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనే ఇప్పటికి కూడా మన వాళ్ళు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు చెప్పిస్తారు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అని బ్రహ్మ విష్ణువు ముక్తకంఠంతో ఈశ్వరలింగాన్ని ధ్యానం చేశారు. అప్పుడు ఈశ్వరుడు ఆ లింగం నుంచి దివ్యమంగళ రూపంతో, మళ్ళీ మామూలు రూపం కాదు దివ్యమంగళ రూపం, అది సమస్త లోకాలకి శుభములను కలిగించేటటువంటి రూపం, అది మంగళము అంటే శుభము, దివ్యమంగళము దివ్యత్వంతో కూడినది, నాశనము లేని శుభములతో కూడిన రూపం. ఆ రూపాన్ని చూస్తే ఎప్పుడూ మనకు శుభాలు కలుగుతాయి. ఆ శుభములు పోవు, కొన్ని శుభములు ఇవాడు వస్తే రేపు ఉండకపోవచ్చు, కొంతమందికి వాళ్ళు వెళ్ళవచ్చు, రేపు పొద్దున వాళ్ళు ఉండకపోవచ్చు కలిసి, లేదా భార్య దూరం అవ్వచ్చు, భర్త దూరం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ మంగళములు శాశ్వత మంగళములు కావు, కానీ పరమాత్మ సన్నిధానానికి వెడితేనో అక్కడ మంగళం శాశ్వత మంగళత్వం. అందుకే ఆయన్ని దివ్యమంగళుడు అన్నారు. ఇవాళ భూలోకంలో ఉన్న శుభములన్నీ ఎప్పుడు శాశ్వతం అనుకోకండి. ఈ గృహములు శాశ్వతం కాదు, ఈ ధనములు శాశ్వతం కాదు, ఈ బంధములు శాశ్వతం కాదు, ఈ ఆహార పదార్థములు ఇవి మనకి శాశ్వతమైన శుభాన్ని ఇవ్వవు, కానీ ఒక్క ఈశ్వరానుగ్రహము మాత్రమే శాశ్వతమైనది. అందుకే శాశ్వతమైన అనుగ్రహము కలగాలని కోరుకోవాలట. ఆయన పేరే శాశ్వతుడు. అగ్రాహ్య శాశ్వత కృష్ణో అని రోజు విష్ణు సహస్రనామంలో విష్ణువుని స్తుతిస్తున్నాం. ఆయన మాత్రమే శాశ్వతుడు, తక్కినవన్నీ అశాశ్వతం. కానీ మనం అశాశ్వత బంధం కోరుకుంటున్నాం, శాశ్వత బంధం కోరుకోవడం లేదు. ఇప్పుడు మేము మీకు పురాణం చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీకు శాశ్వతంగా పరమాత్మతో బంధం ఇవ్వడానికి. పరమాత్మతో కూడిన బంధమే శాశ్వత బంధం అంటే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో స్నేహం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్న రోజు ఎలా ఉన్నావు, భోజనం చేసావా, అన్నం తిన్నావా అన్న బంధం శాశ్వతం కాదు, అది అశాశ్వతం. అది ఏదో కొద్ది వరకే ఉపయోగపడుతుంది. అది మంచి పనులు చేయడానికి ఆ బంధం ఉపయోగపడచ్చు, చెడ్డకి ఉపయోగపడచ్చు, కానీ ఒక్క పరమాత్మ బంధం మాత్రం శాశ్వత బంధం. అది అది నాశనము లేని బంధం, అది దివ్య మంగళ రూపమని అందుకని అన్నారు. అటువంటి దివ్య మంగళ రూపంతో పరమాత్ముడు దర్శనమిచ్చాట. ఇచ్చి ఈ ఋషులు దురభిమానం కలిగిన వారు, దేహాభిమానం కలిగిన వారు. దేహం మీద అభిమానం కలిగి ఉండడం అంటే ఈ దేహం నాది, ఈ దేహం గొప్పది, ఈ దేహం అన్నిటికంటే శ్రేష్టమైనది అని భావిస్తే దానికి దేహాభిమానము అని పేరు అన్నమాట. కొంతమందికి అలాగే అనిపిస్తుంది అనమాట, నా బాడీ గొప్పది, నేను వేసుకున్న బట్టలు గొప్పవి, నా పాండిత్యం గొప్పది, లేకపోతే నా ఆహారపు అలవాట్లు గొప్పవి, ఇలా విచిత్రమైన అభిమానములు శరీరముల మీద చాలామందికి ఉంటాయి. అసలు ఇది లేకుండా ఉండటండి, దేహాభిమానము లేదు అన్నవాడు ఒక్కడ చేయొద్దండి, నాకు నా శరీరం మీద వ్యామోహం లేదు అన్నవాడు ఎవడో ఉండడు. ఒకడెవడో అలా అన్నట్లండి, నాకు దేహాభిమానం లేదని వెంటనే వాళ్ళు ఆవిడొచ్చి లాగా గోపేది కూడా కొట్టిందిట, వాడు డామని కింద పడ్డాడు. దిక్కుమాలిందన ఎలా కొట్టేవి అన్నట్ట, ఆ దిక్కుమాలిందనా నన్ను అన్నావుగా, కాబట్టి నీకు దేహాభిమానం ఉందని దేవుడు. కాబట్టి దేహాభిమానం ఉంటుంది, అది ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైతే దురభిమానము అంటారు, మన అందరికీ ఉంటుంది, లేకపోతే అంత ఇబ్బంది అండి బాబు. దురభిమానం, శరీరం మీద అభిమానం ఉన్నంత వరకు ఈశ్వర సాక్షాత్కారం కలగదు. అభిమానం ఈ స్త్రీల దగ్గర లేదు. వీళ్ళు నన్ను చూడగానే భక్తి నాకు భిక్ష అనగానే నన్ను వెంటనే కనిపెట్టారు. నీకు భిక్షగా ఏం కావాలని అడిగితే భక్తి అన్నాను, అప్పుడే వీళ్ళు కనిపెట్టారు. చూసారా వీళ్ళు అంత గొప్పవాళ్ళు. కాబట్టి స్త్రీమూర్తులకు ఉన్నటువంటి శక్తి మీకు లేకపోవడానికి గల కారణం మీకున్న అహంకారం, వాళ్ళకి అహంకారం లేకపోవటం. ఎంత గొప్ప మాట అండి. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వంట చేసుకుంటోంది మా ముసలివాడికి ఏం తెలుసు అనుకోకండి, ఎప్పుడు ఆవిడికి తెలిసినది మీకు తెలియదు. అంటే అలా అన్నానండి, మళ్ళీ బయటికి వెళ్ళాక రేపు కారులో తీసుకెళ్ళడం మానేశారు. నేనన్నాం కదా ఈ మాట, భాగవతంలో మహానుభావులైన ఋషులు అన్నారండి. భాగవతంలో కూడా ఇలాంటి కథ ఉంది, ఋషిపత్నులు కృష్ణుడిలో కలిసిపోయారు, కానీ ఋషులు అంగిరసం అనే యజ్ఞం చేశారండి. అంగిరులు అనేటటువంటి వాడు యజ్ఞం చేసి కూడా వెళ్ళలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? కట్టకట్ట మోసపోయితిమి కాంతల పాటి బుద్ధి లేదు, కటకట మోసపోయితిమి కాంతల పాటి బుద్ధి లేదు, నేడిటు హరికానవో నెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణుదోరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములను మరియేల కాల్పనే అన్నారు. కాల్పనే అంటే తగలెట్టడానికే అన్నారు. అయ్యో మేము మోసపోయాం, మన భార్యలకు ఉన్న బుద్ధి మనకు లేదు, మనం అజ్ఞానంతో పుట్టాం, మూర్ఖులం అయిపోయాం, ఇక్కడికి శ్రీకృష్ణుడు వస్తే చూడలేకపోయాం, విష్ణుమూర్తికి దూరం అయిపోయిన తర్వాత మన యజ్ఞం ఎందుకు, తపస్సు ఎందుకు, దానం ఎందుకు, శీలం ఎందుకు, ఈ తీర్థయాత్రలు ఎందుకు, తగలబెట్టడానిక అన్నారు వాళ్ళు. కాబట్టి ఏదో ఒక పూర్వజన్మ సుకృతం ఉండి, కొంతమంది కేవలం ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ వంట చేస్తున్నారు, వాళ్ళు శివుడిలో కలిసిపోతున్నారు. వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను అంటూ వాళ్ళు రాముడిలో కలిసిపోతున్నారు. అది కావాలంటే భక్తి కావాలి. ఆ భక్తి నిజమైన భక్తి అనగానే ఈ ఋషులంతా సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రభు నీవు చెప్పినట్టుగా మేము దురభిమానులం, అజ్ఞానులం, మా దగ్గర మూర్ఖత్వం ఎక్కువైపోయింది. దానికి ఒకటే కారణం, మేము బాగా చదువుకున్నాం, వేదం చదివాం కనుక వేద పండితులం, మాకు యజ్ఞములు చేయడం వచ్చు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని అహంకారంలో పడ్డాం. చదువు పెరిగితే జ్ఞానం పెరగాలి, అహంకారం దూరం అవ్వాలి, ఈ మాత్రం కూడా మాకు తెలియలేదు, క్షమించు అని భక్తితో కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేశారండి పాపం. మామూలు ఏడుపు కథ చూస్తే నాకే జాలి కలుగుతుందన్నమాట. తం లింగరూపీతు మహాప్రభో వేదాంత వేద్యోసి మహాత్మరూపీ. అప్పుడు వాళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించడం మాకు తెలియటం లేదు, మా పాండిత్యం అహంకారం తెచ్చిపెట్టడం వల్ల అజ్ఞానంలో పడ్డా, నువ్వే ప్రార్థించంటే ఇప్పుడు బ్రహ్మగారు ప్రార్థించాడనమాట. ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. స్కాంద పురాణంలో కేదారఖండం అంటే మాహేశ్వర ఖండంలోని కేదారఖండంలో శివలింగ మహాత్మ్యంలో 7వ సర్కలో 2వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు వరుసగా 6 శ్లోకములు బ్రహ్మగారు శివుణ్ణి భక్తితో స్తుతించాడు. అర్థమైన అర్థమైపోయిన ముందు ఆ స్తోత్రం వినేయండి, మీకు చాలా గొప్ప శక్తి కలుగుతుంది. అగ్ని అలా తగలగానే ఆ నిప్పి ఎలా పుట్టిందో మనకు తెలియక్కర్లా, కానీ ఆ వేడి మనకు తగులుతుంది చాలు. అగ్గిపెట్టితో వెలిగించామా లేకపోతే ఇంకో గిగ్గిపెట్టితో వెలిగించామా దేనితో వెలిగించామా అనేది అక్కర్లా, అది నిప్పే కదా. ఆ నిప్పు దగ్గర పెడితే ఆ వేడి మనకు సోకుతుంది, ఆ వేడి మనల్ని కాలుస్తుంది. స్తోత్రం కూడా అర్థం తెలిసినా తెలియకపోయినా అది విన్నంత మాత్రం చేతనే అగ్నిలాగా మనల్ని శుద్ధి చేస్తుంది. త్వం లింగరూపీతు మహాప్రభో వేదాంత వేద్యోసి మహాత్మరూపీ. మళ్ళీ చెప్పండి అందరూ ఒకసారి. త్వం లింగరూపీతు మహాప్రభావ వేదాంత వేద్యోసి మహాత్మరూపీ, ఏనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యం త్వం సాక్షీ సర్వలోకానాం హర్తా త్వం చ విచక్షణ రక్షణోసి మహాదేవ భైరవోసి జగత్పతే త్వయా లింగస్వరూపేణ వ్యాప్తమేతత్ జగత్రయం క్షుద్రాశ్చైవ వయం నాథ మాయామోహిత చేతసః అహం సురాసురాః సర్వే యక్ష గంధర్వ రాక్షసాః పన్నగాశ్చ పిశాచాశ్చ తథా విద్యాధరా అమీ త్వం హి విశ్వసృజాం స్రష్టాత్వం దేవో జగత్పతి కర్తాత్వం భువనస్యాస్య
త్వం హర్త పురుష పర త్రాహి అస్మాకం మహాదేవ దేవదేవ నమోస్తుతే ఏవం స్తుతో హి వై ధాత్రా లింగరూపి మహేశ్వర. ఈ విధంగా లింగరూపంలో ఉన్న మహేశ్వరుణ్ణి ఎవరు స్తోత్రం చేశారు? ధాత్రా బ్రహ్మచేత స్తుతింపబడింది. లింగరూపంలో ఉన్న మహేశ్వరుడు బ్రహ్మచేత స్తుతింపబడ్డాట. ఆ స్తోత్రం ఎటువంటిది? నీవు ప్రస్తుతం లింగరూపంలో ఉన్నావు. ఈ లింగమునకు గుణము లేదు, కర్మము లేదు, రూపము లేదు. ఆకారం ఉంటుంది, ఉండదు. అంచేత ఇది నిరాకారము మరియు సాకారము. అటువంటి నీ ప్రభావం మాకేం తెలుసు? నువ్వు మహాప్రభావం కలిగిన వాడివి. వేదాంతముల చేత తెలియబడని వాడివి, తెలియబడేవాడివి. వేదాంతముల వల్లే తెలుసుకుంటాం, కానీ కేవలం వేదాంత రహస్యముల వల్ల నీవు తెలియదు. మహాత్మస్వరూపుడవైన నీకు నమస్కారం. ఈ జగత్తంతటికీ మూలకారకుడవు నువ్వు. నీ చేత ఆనందస్వరూపమైన సచ్చిదానంద స్వరూపమైన ఈ జగత్తంతా సృష్టింపబడింది. ఈ జగత్తు సత్పదార్థం, అంటే శాశ్వతముగా ఉండేది. దీన్ని నువ్వు చిత్స్వరూపం, చైతన్యంగా మార్చావు. ఇది సత్తు చిత్తు. ఇక్కడ ఉండేవాడికి నీవు ఉంటే ఆనందం కలుగుతుంది. నీవు ఉంటే ఈ జగత్తంతా సత్తు చిత్తు ఆనందం. నీవు లేకపోతే ఇది సచ్చిదానందం కాకుండా అవుతుంది. నువ్వే సమస్త లోకములకు సాక్షివి. నీ కంటితో నిరంతరం వీటిని చూస్తూ ఉంటావు. నీకు చూడ్డానికి ఈ మూడు కళ్ళు అక్కర్లేదు. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, మధ్యలో అగ్నిహోత్రుడు, సంధ్యలు, యముడు, కాలపురుషుడు, బ్రహ్మ, ఈ నిశలు, పవళ్ళు, ఇవన్నీ నీ స్వరూపాలే. అందుకే ఇవన్నీ నీకు ప్రతిగా వీటిని చూస్తాయి. మీకు విషయం అర్థమైంది ఉండొచ్చు. మనం శివుడు ఇక్కడ ఉండి చూస్తున్నాడా అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. శివుడు మనం ఏం చూస్తాడు? ఆయన ఇక్కడ ఉన్నాడా? ఆయన ఏమన్నా రెండు కళ్ళు విప్పి చూస్తాడా? పద్మాగర్ గారు చూసినట్టు అందువల్ల మనం ఎక్కడున్నామో చెబితే ఏమిటి, చెప్పకపోతే ఏమిటి అనిపించవచ్చుగా, కానీ అది భ్రమ. పగటిపూట సూర్యుడు మన చూస్తాడు. ఆ సూర్యుడు శివుడికి కుడి కన్ను. రాత్రిపూట చంద్రుడు చూస్తాడు. ఆయన చంద్రుడు ఎడమ కన్ను. కానీ సూర్యుడు చంద్రుడు ఉండని సమయాలు ఉన్నాయి కదా. సూర్యుడు పగలుంటాడు, సంధ్యా సమయంలో ఉండకపోవచ్చు. చంద్రుడు రాత్రి ఉంటాడు, సంధ్యా సమయంలో ఉండడు. అప్పుడు ఈ సంధ్యలే శివుడి యొక్క తల వెండ్రుకలు, అవి చూస్తున్నాయి. వర్షాకాలం వచ్చింది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సంధ్య లేదు, అసలు ఏమీ లేదు, కటికి చీకటి. అప్పుడు ఎవరు చూస్తున్నారు? అప్పుడు ఈ వర్షాకాలపు మేఘములే ఆయన యొక్క శిరస్సు మీద ఉన్న వెంట్రుకలు. అందుకే ఆయన వ్యోమకేశుడు, ఆకాశమే జుట్టుగా కలిగిన వాడు. అప్పుడు అవి చూస్తున్నాయి. ఇది కాక సూర్యుడు చంద్రుడు ఉన్నారైపోయినా పగలు రాత్రి ఏర్పడుతుందండి. ఒక్కొక్కప్పుడు సూర్యుడు రాకపోవచ్చు ఆ రోజంతా, చంద్రుడు రాకపోవచ్చు, కానీ పగలని తెలుస్తుందా లేదా నీకు? రాత్రి అని తెలుస్తుందా లేదా? కొంచెం చీకటిగా ఉండొచ్చు, కానీ అది పగలే, అది రాత్రే. కాబట్టి పగలు రాత్రి అని పిలువబడే పదార్థములు కూడా చూస్తున్నాయి. ఇది కాకుండా ధర్మదేవత ఎప్పుడు మన చుట్టూ తినే ఉంటాడు. మనం ఆచరించే ధర్మము ఒక దేవతాస్వరూపమై మనల్ని పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. ఈ పూట వీడు మార్కెట్కి వెళ్ళి బొట్టు బిళ్ళలు కొనిను, ఈ పూట వీడు ట్యాబ్లెట్లు కొన్నాడు, వీడు ఇక్కడ వలానా చోట బాత్రూంలో స్నానం చేస్తున్నాడు, ఇతడు ఇక్కడ అన్నం తింటున్నాడు పెడుతున్నాడు అని ధర్మదేవత చూస్తాడు. ఇది కాక కాలపురుషుడు ఒకడు ఉన్నాడు. యమధర్మరాజు గారికి సాయం చేసేవాడే కాలుడంటే. కాలుడన్నా మృత్యు అన్నా ఒకడే. మృత్యువు వేరు, యముడు వేరండోయ్. మృత్యువు ముందొచ్చి మన శరీరాన్ని పట్టుకుంటాడు. మన ప్రాణం పోవడానికి యమధర్మరాజు గారికి సాయం చేస్తాడు. అప్పుడు యముడు యమకెంకర్ల ద్వారా ప్రాణం లాగుతాడు. పట్టుకుపోయేవాడు యవకెంకరులైనా ప్రాణం పీకేవాడిని మృత్యు అంటారు, ఆయన్నే కాలుడు అంటారు. ఆ కాలుడు నల్లని రూపంతో వస్తాడనమాట, వాడికి ఎవడన్నా భయం లేదు. అటువంటి కాలుడిని కూడా నాశనం చేస్తాడు కాబట్టి ఈశ్వరుణ్ణి మహాకాలుడు, కాలకాలుడు అన్నారు. యమధర్మరాజుడు కూడా తన్ని అవతల పారేశాడు కాబట్టి ఆయన అంతకాంతకుడు అన్నారు. అంతకుడు అంటే యముడు. ఆ అంతకుడికి అంతకుట్ట, యముడిని కూడా చంపినవాడు ఆయన. తమంతకాంతకం భజే అని రావణాసురుడు అలా స్తోత్రం చేశాడు. అటువంటి ఈశ్వరుడు నీవు, నీకు నమస్కారం. నీవు అన్నీ చూస్తూనే ఉంటావు. మేము ఎక్కడ ఏ మూల ఏం చేసినా నీకు వెంటనే తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే ఫలితం ఇవ్వడండో, క్షమిస్తాట. పిల్లలు కదా వీళ్ళు. అందుకని ఇప్పుడు ఫలానా వాడిని పిలవగానే నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అన్నాడు అనుకోండి, నిద్రపోయినా పోన్లే పిల్లాడు నిద్రపోతున్నాను అన్నాడు, రావడానికి కొంచెం బతికించాడేమో అని క్షమిస్తాట. చాలామంది అసత్యాలు ఆడకుండా ఉండలేరు, అది వాడి లక్షణం.
అసలు అందులో కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇంచుమించుగా 90% అబద్ధం, 10% సత్యం పలుకుతారట. నేనల్లా, వ్యాసుడు అన్నాడు. బ్రహ్మగారు స్తోత్రం చేశారు. ఇందులో ఉన్న వాళ్ళలో 90% అబద్ధం ఆడతారట, 10% అసత్యం ఆడారట. అంటే మనుషులు కాదు, 10% మనుషులు అనలేస్తామా? మనం మాట్లాడే మాటల్లో 90 మాటలు అబద్ధాలు ఉంటాయట, అది 10 మాటలే నిజం ఉంటాయట. వీళ్ళల్లో పురాణములు వినేటటువంటి వాళ్ళు మాత్రం 50-50 ఉంటారట. అంటే మీ గురించి చెప్పాడు, మీరు 90% అబద్ధం ఆడరట, సగం అబద్ధాలు సగం ఏమో నిజాలు చెబుతారట, మీ గురించి చెప్పాడు. మళ్ళీ వీళ్ళల్లో గురుభక్తితో శ్రద్ధతో పురాణం వినేవాళ్ళు ఉన్నట్టు, వీళ్ళు 70 మాటలు నిజం చెప్పి 30 మాటలే అబద్ధం ఆడతారట. అనగా ఎల్లుండి కారు తీసుకురాలేనండి, కారణం పెళ్ళుందండి అని కొద్దిగా చిన్న అబద్ధమే చెబుతారట. ఏది 70% ఉండదని చెప్పి మీ గురించి చెప్పలేసు మీరు మహానుభావులు. ఇక వీళ్ళల్లో మళ్ళీ పురాణమును శ్రద్ధానిష్టతో వినడమే కాకుండా మా గురువే పరమాత్మ స్వరూపం అనుకున్న వాళ్ళు మాత్రం 100 మాటలు మాట్లాడితే 90 మాటల్లో నిజం ఉంటుంది, ఒక్క 10 మాటలు మాత్రం అబద్ధం ఆడతారు. ఈ 10 మాటలు అబద్ధం ఆడకుండా ఉండట, కనీసం 10 మాటలు అబద్ధం లేకుండా, 100కి 90 మాటలు మాత్రమే నిజం చెప్పి 10 మాటలు అబద్ధం లేకుండా కలియుగంలో ఎవరూ ఉండరని చెప్పేశాడు మరి బ్రహ్మగారు. నేనేం చెప్పను, నేను 100కి 100 మాటలు అబద్ధం లేకుండా నిజమే చెబుతాను అని గుండెల మీద చేసుకుని ఎవరైనా ఇక్కడికి వస్తే అప్పుడు వాడికి నేను బ్రహ్మని పిలిచి ఈతడు నిజం చెబుతాట, 100కి 100 మాటలు నిజమే చెబుతాట, ఎప్పుడు అబద్ధం అట్ట అని చెప్పగలుగుతాం. అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు ధైర్యం ఉంటే మొహమాట లేకుండా చెప్పండి, నేను ఇక్కడ ఏదో ఛాలెంజ్ కోసం కాదు, గురువుగారు మీ పాదాల మీద ఒట్టు, నేను 100 మాటలు నిజమే చెబుతున్నాను, నా మనస్సులో ఉన్నది ఏదో అది మీతో సూటిగా చెబుతున్నాను, అసత్యం అట్లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఓసారి రండి, అందరూ ఉండగానండి, అది కొంచెం డేంజర్లండి. అందువల్ల అందరూ ఉండగా కాకుండా ఎవరు లేనప్పుడు వస్తే ఓ దండ వాళ్ళకి వేసి నేను వెంటనే బ్రహ్మగారికి నమస్కరిస్తాను, బ్రహ్మదేవ ఇదిగో ఫలానా అమ్మాయి లేక ఫలానా అబ్బాయి 100కి 100 మాటలు నిజమే చెబుతున్నట్ట, ఒక్క అబద్ధం కూడా చెప్పలేదట ఇప్పటి వరకు, భవిష్యత్తులో కూడా చెప్పట, హరిశ్చంద్రుడు పొడిచి పుట్టాట అని చెప్పి బ్రహ్మగారికి రికమెండేషన్ చెబుతాను. నా మాట బ్రహ్మ వింటాడని నా నమ్మకం, ఎందుకంటే నేనే బ్రహ్మశ్రీని కనుక, కాబట్టి ఇటువంటి వాడు బ్రహ్మలోకానికి పంపగలను కనుక. కానీ కొంచెం కష్టం అండి, ఎంత కష్టం అండి, అది చాలా కష్టం అది, ఎందుకంటే మనస్సులో ఉన్న మాట చెప్పు అంటే ఎవరు చెప్పగలుగుతారు, ఆ మనస్సులో ఉన్న మాటే తెలిసే వరం కనుక ఎవరైనా ఇచ్చారంటే వీడి ఇంట్లో బతకలేడు కదా, అదేదో సినిమాలో లాగా ఎదుటివాడు మనస్సులో ఉన్నది నీకు తెలిసిపోతుందని చెప్పామంటే వాడు లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం పద్మాగర్ గారు మీ పురాణం లోపల తిక్కుమలాడి పురాణం అనేది నాకు తెలిసింది అనుకోండి, వాడు అనుకున్నట్టుగా ఇక నేను పురాణం చెబుతాను, అందుకనే ఇక్కడున్న కాసేపు నా మనస్సును మూసేసి కూర్చుంటాను అన్నమాట. అప్పుడు నాకు మీరు ఏమనుకుంటున్నా, మీరు చప్పట్లు కొడుతూ ఉంటే ఓహో అనుకుని ముచ్చట్లతో ఆనందంతో చెబుతాను, కానీ ఇందులో ఎవడన్నా తిక్కుమాలాడు తిట్టడానికి వచ్చినట్టుగా నాకు తెలిస్తే, వీడు తిడుతున్నాడని తెలిస్తే, ఇంక పురాణం ఏం సాగుతుంది, వాడు తిట్టుకుంటున్నాడని తెలిస్తే కష్టం అది. అందువల్ల 100కి 100 పళ్ళు అసత్యములు పలకడం కష్టం కా, కష్టమైనా సత్యం కూడా అటువంటిది. అలా అసత్యం సత్యం ఈ రెండూ పరమాత్మకి తెలుస్తాయి, తెలిసిన క్షమిస్తాడు, క్షమాగుణం కలిగిన వాడు. కాకపోతే ఇది పరాకాష్ఠకు వెడితే అప్పుడు మాత్రమే శిక్షించే నీకు నమస్కారము, అటువంటి సాక్షిస్వరూపుడమైన నీకు నమస్కారం. నీవే సాక్షివి, నీవే కర్తవి, నీవే హర్తవి, నీవే భర్తవి, సమస్త విచక్షణ జ్ఞానం కలిగిన వాడివి, రక్షకుడివి, మహాదేవుడివి, భైరవుడివి, జగత్పతివైన ఈశ్వర నీకు నమస్కారం. లింగస్వరూపంతో 3 లోకాలలో వ్యాపించావు, ఇంత లింగము సూక్ష్మం కాకపోతే ఈ జగత్తు నిలబడదు. ఇప్పుడు చెప్పారు వాళ్ళు దేవతలు, ఇందాక ఋషులు, క్షుద్రాశ్చైవ, మేము అల్పులము, క్షుద్రుడు అంటే అల్పుడు అన్నమాట, మేము అల్పులం అందుకే మేము గొప్పవాళ్ళం అనుకున్నాం, నిన్ను గ్రహించలేకపోయాం నాథ, ఈ క్షుద్రత్వం ఎందుకు వచ్చింది, మాయా మోహిత చేత సహ, మేము మాయ చేత మోహింపబడ్డాం, మాయ మమ్మల్ని కమ్మింది, ఈ మాయ ఎంత వాణ్ణైనా బొట్లో వేస్తుంది. భగవంతుడు నీకేం కావాలో కోరుకోమంటే మాయ వల్ల ఎంతోమంది విచిత్రమైన కోరికలు కోరిన వాళ్ళు లేరు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళంతా బ్రహ్మగారి మాయకి లోబడిపోయి కోరుకొని కోరుకున్నారు, విభీషణుడు మాత్రమే ముక్తి కోరుకున్నాడు. అదే కుంభకర్ణుడు చూడండి, 6 నెలల పాటు భోజనం ఒక్కరోజు నిద్ర కోరుకుందాం అనుకున్నట్ట, వాడేది కోరుకుని ఉంటే పురాణం చెప్పడానికి నేను మీరు వినడానికి ఎవరూ ఉండరు, అందరిని మింగేసేవాడు ఈ వాడికి ఎప్పుడు. కానీ ఏం చేసింది మాయ, సరస్వతీ రూపంలో వచ్చి వాడు నాలుక మీద చేరింది,
ఆరు నెలలు భోజనం ఒక్కరోజు నిద్ర అన్నవాడు కాస్త ఆరు నెలలు నిద్ర ఒక్కరోజు భోజనం అని కోరుకున్నాడు. దామని పడిపోయి నిద్రపోయాడు. ఆరు నెలలు ఒక్కరోజు లేస్తేనే ఇంతమందిని తినేసేటంటే వాడు ఆరు నెలలు భోజనం చేస్తే ఇంక మీకు భోజనం ఎక్కడదండి? మనందరం వాడికి చిన్ని చిన్ని పుడుకులు, ఒక్కొక్కడు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా వాడికి మరీ చిన్ని చిన్ని పుడుకులట. అలాంటి ఎన్ని పుడుకులైనా తినేసినా వాడు కొడుకురాదు, అలా కోరుకుంటారు. అలాగే రావణాసురుడు కూడా అందరి వల్ల చావు లేకుండా కోరుకుందాం అనుకుని ఈ మాయకు మోహితుడై నరుల వల్ల వానరుల వల్ల తప్ప ఎవరి వల్ల చావు లేకుండా కోరుకున్నాడు. అదే మాయ అంటే. అందువల్ల ఎప్పుడైనా మిమ్మల్ని గురువులు ఏదైనా వరం కోరుకోమంటే ముందు ఆ మాయకు నమస్కారం పెట్టి అంతటి గురువు నీకు ఏది కావాలంటే ఇస్తున్నాడు, అటువంటి ఆయన దగ్గరకు వచ్చి నాకు ఏమి ఎక్కర్లేదండి అన్నావా, ఏమీ లేకుండా పోతుంది. పోనీ ఆ కోరుకునేది బిల్డింగ్ కావాలని కోరుకున్నావా, బిల్డింగ్తో వదిలిపోతుంది. మోక్షం కావాలి, గురు సాంగత్యం కావాలి, గురువుతో నిరంతరం యాత్రలు చేసి తరించాలని కోరుకోవాలి. ఇలాంటి మంచి కోరికలు కోరుకోవాలి. ఇవన్నీ కర్మయోగాలండి. కొనుక్కోండి మాయ. ఆ మాయే మమ్మల్ని పట్టుకున్నది, దానివల్ల నిన్ను గుర్తించలేకపోయాం అని ఈ విధంగా పరిపరి విధాలుగా ప్రార్థించగా ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి వెంటనే చిన్న రూపం సూక్ష్మ రూపం ధరించాడు. అలా మొట్టమొదటగా ఆయన సూక్ష్మ రూపం ధరించగానే దేవతలంతా లింగాన్ని చూచి ఓం అన్నారు. అదే ఓంకారేశ్వర క్షేత్రం అయిపోయింది. తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు వచ్చాక ఈ ఓంకారేశ్వర క్షేత్రాన్ని కూడా అందులో చేర్చి దానికి ఒక ప్రత్యేకమైన చరిత్రను పరమాత్మ సృష్టించాడు. కానీ సృష్టిలో మొట్టమొదటి అదొక ఓంకారం, తర్వాత అరుణాచలం. దేనికి దానికి ఏ లింగములు కాలింగమే, మనల్ని అనుగ్రహించి అపూర్వ లింగములు. తదనంతరం ఋషులు, ఈశ్వర ఈ లింగమును ఎలా పూజించాలి, ఎప్పుడూ మాయలో పడకుండా మేము ఎలా తరించాలి అని అడిగితే అప్పుడు ఆయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అధ్యాత్మలింగము అన్నాడు. ఆయన ఎదురుగుండా కనబడుతున్న లింగము ఒక మత్సులింగం, నేను ఇలా ఉంటాను అని మీకోసం చూపించిన ఒక రూపం. కానీ అధ్యాత్మలింగం అంటే మీ మనస్సులోనే నా లింగం ఉండాలి. ఏ విధమైన కోరికలు లేని బ్రహ్మజ్ఞానంతో కూడిన లింగం అంటే నాకు ఇష్టం. కాబట్టి నిర్గుణ స్వరూపమైన మానసిక లింగాన్ని ధ్యానించండి. ఈ మానసిక లింగాన్ని ఒక్క గురువే ఇవ్వగలుగుతాడు. అందుకే గురులింగం అన్నిటికంటే గొప్పది. ఇటు స్కాంద పురాణము చెప్పింది, శివపురాణములో విజ్ఞేశ్వర సంహిత కూడా చెప్పింది. కాబట్టి అన్నిటికంటే గొప్పది అధ్యాత్మలింగం. అధ్యాత్మలింగం గురుస్వరూపం. గురువుని సేవించటమే, గురువు శరీరమే, ఒక లింగం అనుకోవడమే గురులింగం. అందుకే కాబోలు కొంతమంది వద్దు బాబోయన్నా వినిపించుకోకుండా పక్కవాడిని తోసేనే కాళ్ళు పట్టేసుకుంటారు. కానీ కాళ్ళే పట్టుకోకర్లా, గురువు చెప్పిన మార్గంలో నడుచుకోవటమే గురులింగాన్ని సేవించడం అంటేనండి. గురులింగము గురువు యొక్క శరీరమే లింగం అంటే అంతరార్థం ఏంటంటే, నాయనలారా ధర్మం రక్షించండి, ఆలయాలు రక్షించండి, సరైన మార్గంలో నడుచుకోండి, భార్యాభర్తలు కలిసి ఉండండి, చిటికీ పట్టికి భర్తను తెగతిట్టేయకండి, దొరికాడు కదా అని భర్త గారు బుర్ర బాధలు బాధేయకండి, అలాగే భార్యను కూడా చంపకండి అని చెబితే ఆ మంచి మాటలు వినండి, ఐకమత్యంతో కలిసి ఉండండి, ధర్మ మార్గంలో నడుచుకోండి. ఇలా నడుచుకోవటమే గురువు అనేటటువంటి ఒక లింగమును సేవించుట. అంతే తప్ప గురువు గారిని పట్టుకెళ్ళి లింగంలో బంధించేసి ప్రతిష్ఠ చేసి ఆయనే లింగం వరకు ఎత్తుమంది రీడిపోయేమని కాదు, నన్ను తీసుకెళ్ళి ఒక ఏదో సీసంలో కరిగించి పోసేయమని కాదు. అక్కడ గురువాక్యంతో కర్తవ్యం, చెప్పినప్పుడు వినాలి. చెప్పేది మీ శ్రేయస్సు కోసమే చెబుతారు కాబట్టి, అది కూడా శాస్త్రబద్ధమైనదే చెబుతాడు కాబట్టి. గురువు మార్గంలో గురువు చెప్పిన మాటలను ఆచరణలో పెడుతూ జీవితాన్ని గడపడమే అపూర్వమైన ధర్మ మార్గం అంటే. శివలింగమును ఎలా అయినా పూజించవచ్చుట. శివుడు భక్త సులభుడు, ఆయనే చెప్పిన మాట, నిన్ను ఎలా పూజిస్తే మేము మాయలో పడకుండా తరిస్తామని అడిగారు కదా ఋషులు. అందుకని శివుడు సమాధానం చెబుతూ నాకు అధ్యాత్మలింగం ఇష్టం, మానసికంగా పూజించండి. ఇంకా భౌతికంగా పూజించేటప్పుడు నా లింగము స్ఫటికముతో కానీ, శిలతో కానీ, దారువుతో కానీ, లోహముతో కానీ తయారు చేసుకోండి. లోహములలో ఇత్తడి, రాగి ఇవి రెండు మధ్యమములు, వెండి ఉత్తమం, బంగారం ఉత్తమోత్తమం, ఇనుము అధమం. అది కూడా లింగానికి పనికొస్తుంది కదా, అది అధమం. కాబట్టి ధాతువుల్లో ఇవి మంచివి. ఇక పాదరసలింగం అంటే నాకు చాలా ఇష్టం. పాదరసం అంటే రుద్రవీర్యం, అది అది అపూర్వమైన లింగం. ఆ రసలింగాన్ని పూజించే వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తాను. పసరుతో, దళాలతో రసలింగాన్ని అభిషేకం చేసి ఆ పసరు శరీరానికి పూసుకుంటే శరీరానికి ఉన్న రోగాలు, ఆదివ్యాధులు తొలగిపోతాయి. ఏమేమి పసరులు అవి అంటే, మారేడాకులు,
తులసీ దళములు, మూర్ఖుండాక నోటి ఉంటుంది, దాని రసము, ఉత్తరేణి ఆకులు, ఈ ఆకులన్నిటినీ బాగా రుబ్బి పిండి రసం తీయండి. ఈ రసంతో పాదరసలింగాన్ని అభిషేకం చేయండి. అనంతరం కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. ఆ రసాన్ని ఒంటికి లేపనంగా పూసుకుంటే శరీరానికి ఉన్న బెణుకులు రోగాలు పోతాయని చెప్పాడు ఈశ్వరుడు. కొన్ని చోట్ల శరీర అవయవాలు బాగా నొప్పి పడతాయి. ఏ చీలమండో దెబ్బతిందిటో ఆయనకి వాచిపోయింది, ఏమో చెయ్యో వాచిపోయింది, నొప్పులు పుడుతున్నాయి. అలాంటప్పుడు ఇందాక చెప్పిన ఆకుల రసం, దాంట్లో ఓ రవ్వంత పచ్చకర్పూరం కలిపి శివాభిషేకం చేసి దాన్ని అలా పూసేయండి. ఒక క్రీమ్ పులిమినట్టుగా, మన శరీరానికి ఒక లోషన్ పామినట్టుగా పూమేయండి. పులిమి మర్దన చేస్తే ఈ నొప్పులు తగ్గి శరీరం ఆరోగ్యవంతం అవుతుంది, శరీరానికి ఆహ్లాదం కలుగుతుంది. అందువల్ల పాదరసానికి అభిషేకం చేసిన పసరు, ఒక పెసరు తగిలితే శరీరం ముందు ఆరోగ్యవంతం అవుతుంది. ఇక శిలాలింగం అంటే కూడా నాకు చాలా ఇష్టం. పగుళ్ళు లేని చక్కని ఒక శిలని శివలింగంగా చెక్కి మీ ఇంట్లో పెట్టి జలంతో అభిషేకించి ఆ జలాన్ని తీర్థంగా తీసుకుంటే వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తాను. ఇది కాక బంగారపు లింగాన్ని వ్యాపారస్తులకి ఎక్కువ శ్రేష్టంగా చెబుతున్నాను. వ్యాపారంలో అభివృద్ధి పొందాలంటే, ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో అభివృద్ధి పొందాలంటే సువర్ణలింగమును పూజిస్తే మంచిదట. నేనల్లా, ఇందులో శివుడు చెప్పిన మాట. సువర్ణలింగ పూజ వల్ల వ్యాపారం అభివృద్ధి అవుతుంది. రజతలింగాన్ని, వెండిలింగాన్ని పూజిస్తే భూమికి సంబంధించినటువంటి శుభములు కలుగుతాయి. ఇది కాక పార్థివలింగాన్ని అంటే మట్టితో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే భార్యాభర్తల మధ్యలో కూడా ఐకమత్యం కలుగుతుంది. నిన్న చెప్పాడు కదా సైకతలింగం గురించి, అదే మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఈశ్వరుడు. ఇసుక కలిపిన మట్టితో ఒక లింగం చేయండి, ఎందుకంటే కేవలం ఇసుక లింగంగా నిలబడదు సముద్ర తీరంలో తప్ప. అందుకని మట్టి మీద అలా ఇసుక అద్ది తన అందమైన లింగంగా తయారు చేసి ఆ లింగాన్ని యథాశక్తిగా అర్చన చేస్తే ఎప్పుడెప్పుడు ఏకాదశి, పూర్ణిమ, మాస శివరాత్రుల్లో అభిషేకం చేసి యథాశక్తిగా పుష్పాలతో అర్చన చేస్తే శివుడు శాశ్వతంగా తన సన్నిధానానికి పట్టుకెళ్ళి తీరుతాడు. అక్కడ అనేక శుభములు కలుగుతాయి. ఇలా అనేక రూపములతో ఉన్నాను నేను. నా లింగములు కొన్ని స్వయంభూలింగములు, అంటే నాంతట నేనే లింగ రూపముగా ధరించి దేవాలయములలో ప్రతిష్ట చేయించుకున్నాను. ఆ లింగములన్నీ స్వయంభూలింగాలు, వాటిని ఎవరూ తయారు చేయలేదు. ఉదాహరణకి ఇప్పుడు త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన స్వయంభూలింగం అది. దక్షారామ భీమేశ్వరలింగం స్వయంభూలింగం అది. ఇవన్నీ తమయంత తాము లింగములుగా మారినవి. ఇక జ్యోతిర్లింగములు ఉన్నాయి, వాటిల్లో నా దివ్యమైన పాలనేత్ర అగ్ని, మూడవ కన్నులో ఉన్న అగ్ని చేరింది, అవన్నీ జ్యోతిర్లింగాలు. ఈ జ్యోతిర్లింగాలు 12 కూడా అపూర్వ శక్తి కలిగినవి. ఇంటి దగ్గర బయలుదేరి 12 లింగములు ఇంటికి వెళ్లకుండా చూడగలిగినటువంటి వాడు ఇంక ఎప్పటికీ జన్మ ఎత్తడు, తల్లి యొక్క స్థన తాగవలసిన అవసరం లేదన్న. అంటే ఇంట్లో బయలుదేరి ముందుగా శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని, ఆ తర్వాత రామేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని, తక్కిన జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకునే దగ్గర ఇంటికి వెళ్ళకూడదట. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అలా తిరిగి వచ్చేయాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రాత్రి అయినా నిద్రపోవాలి. మళ్ళీ వెళ్ళాం కదా అని టింగ్ 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 అని విమానంలో పరిగెత్తికెళ్ళి అలా హాయ్ అని పైనుంచి పలకరించి వెళ్ళిపోవడం కదట. అన్ని జ్యోతిర్లింగాల్లో ఒక రాత్రి అయినా నిద్రపోవాలట. దానికి ఒక క్రమం ఉన్నది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అనేది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి రాకుండా చేయటం అనేది కొంచెం కష్టమే. శివుడు పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నెగ్గాలి. అలా చేస్తే వాడు నందీశ్వరుడి కంటే ఎక్కువ నాకు ఆత్మీయుడు అవుతాడని చెప్పాడు ఈశ్వరుడు. ఏదో పూర్వజన్మలో పుణ్యం చేస్తే తప్ప ఎవడు చేస్తాడండి. ఒకసారి ఇంట్లో టాటా చెప్పేయండి, బిర్లా చెప్పండి, టాటాయో బిర్లాయో ఏదో చెప్పేసేయండి. మేము జ్యోతిర్లింగాలు చూస్తే గారు రామని ఇంట్లోంచి బయలుదేరండి, కావాల్సిన డబ్బులు తీసుకుని బయలుదేరండి. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఇంట్లో మొగుడు పిల్లలు తగాదా పడకుండా బయలుదేరండి. విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి, సాక్షి గణపతికి ముందుగా బయలుదేరండి. కారో ఇంకో బ్యారో బయలుదేరి శ్రీశైలం వెళ్ళండి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా డైరెక్ట్గా రామేశ్వరం వెళ్ళిపోండి. రామేశ్వరం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇక వరుసగా అన్ని లింగాలు చూడండి. ఆఖరణ కేదారేశ్వర లింగం చూసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోండి. ఇది సాధారణంగా కేదారేశ్వర లింగం వైశాఖ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉంటుంది, కాబట్టి ఆ రోజుల్లోనే తిరగాలి. ఇప్పుడు బయలుదేరతామంటే కుదరదు, కేదారం దొరకదు, ఇంట్లో కేదారాలు తప్ప. ఈ యాత్ర చేసిన వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. నేను ఎరిగి ఒక ఆయన ఉండేవాడు మా చిన్నప్పుడు. ఆయనకి రామరాజు గారని పేరు, క్షత్రియోత్తముడు ఆయన. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఈ విమానాలు లేని రోజుల్లో, ఇంత సౌకర్యాలు లేని రోజుల్లో, అసలు హైదరాబాద్కి విమానం ఎక్కడుందండి విజయవాడకి మధ్యలో? అటువంటి రోజుల్లో మా చిన్నప్పుడు 1977 మేము వింతగా చెప్పుకునేవాళ్ళం. అప్పుడు మాకు ఇంత తెలిసేది కాదు, ఏదో బుల్లి బుల్లి పిల్లలు మేము కూడాను. రామరాజు గారట ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ అన్ని జ్యోతిర్లింగాలు చూసుకుని ఇంటికి వచ్చారటని చెబుతూ ఉంటే ముచ్చట పడిపోయేవారంతా. ఆయన ముఖం కూడా అలా విరిగిపోయేదండి కాంతితోటి. జ్యోతిర్లింగ దర్శనం చేస్తే అలాగే ఉంటుంది శరీరం. ఆ రోజుల్లో ఎన్ని అంబాసిడర్ డొక్క అంబాసిడర్లో తిరిగట్ట ఆయన. కొన్ని చోట్ల బస్సులట, కొన్ని చోట్ల ఏమి ఆత్రపడ్డారో తెలియదు. అటువంటి రోజుల్లో 12 జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చాడు ఆయన. ఆయనకి దానికి 2 నెలలు పట్టింది మొత్తం మీద. ఆ రోజుల్లో 2 మంత్స్ బయట తిరిగాడు ఆయన. ఇప్పుడు అంత కష్టపడక్కర్లా. డెహ్రాడూన్ దాకా ఫ్లైట్ ఉంది కదా, టైట్ షెడ్యూల్ కూడా మనం వెళ్ళొచ్చేయచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు పట్టుకుని వెళ్ళాలి కాబట్టి సౌకర్యాలు పరమాత్మ ఇచ్చాడు. సౌకర్యములున్నంత మాత్రము చేత పరమేశ్వర దర్శనం కాదు, మీకు భక్తి లేకపోతే అడుగు అడుగునా పరీక్షించి ఇంటికి గెట్టేస్తాడు ఆయన. చాలామంది కేదారం వెళ్ళడానికి వెళ్ళి వెనక్కి వచ్చేసారు, కొందరు కేదారానికి వెళ్ళి అలాగే ఆ కేదారానికి వెళ్ళిపోయారు. కాబట్టి డబ్బున్నా సౌకర్యములున్నా ఈశ్వర కటాక్షము లేనిదే మన ఎముకలు కూడా క్షేత్రానికి వెళ్ళవని ఎన్నోసార్లు చెప్పాను మీకు. కాశీ ఎంతమంది ప్రయత్నించి వెనక్కి వచ్చేసారు? కొంతమంది చచ్చిపోతే వాళ్ళు ఎముకలు కలపలేకపోయాం లేదా? మొన్న రైల్లో ఎముకలు ఎత్తుకుపోయారట. కొన్ని పాతకాలంలో నేను కాశీఖండంలో చెప్పిన ధనంజయుడి కథ పక్కనట్టండి. గంగా కావేరి ఎక్స్ప్రెస్లో ఎముకలు పట్టుకుని తండ్రి గారి ఎముకలు కలుపుదామని ఒక ఆయన బయలుదేరేట. అదన్న పెట్టి ఎత్తుకుపోయట, రైల్లో ఆ పెట్టి ఎత్తుకుపోయారు. అంటే ఆ ఎముకల గాడికి కర్మయోగం వల్ల కాశీ వెళ్ళే యోగం లేకపోయింది. ఈశ్వరుడు చాలా పరీక్షిస్తాడు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. నైమిషారణ్యంలో యాత్ర అని వచ్చింది ఒక ఆవిడ. నేపాల్కి నైమిషారణ్యానికి డబ్బులు కట్టిందిట. వచ్చి రావడంతో చిచ్చి ఇక్కడ ఉండలేకపోతాను, ఈ రూములు వాలేవని మర్నాడే వెళ్ళిపోయింది దానికి. ఎంత పాపమో చూడండి, ఆవిడ సొమ్ములో ఏదో పాపిష్టి సొమ్ము ఉంది కర్మ. అటువంటి కర్మయోగం ఉన్నటువంటి వాళ్ళకి పూర్వజన్మ దుష్కృతంతో పుట్టినటువంటి వాడు ఎంత గింజుకున్నా నైమిషారణ్యంలో ఉండలేడు, ద్వారకలో ఉండలేడు. కానీ భక్తి కలిగినటువంటి వాళ్ళు పూర్తిగా ద్వారకలో ఉండగలిగారు, సౌరాష్ట్రంలో సోమనాథలింగం చూడగలిగారు, గురువుగారు వెనకే ఆటోల్లో కొందరు రాగలిగారు, నాకంటే ముందేడు చూసి ఇంటికి తిరిగి రాగలిగారు వాళ్ళు. అది యోగం. కాబట్టి మనం జ్యోతిర్లింగాలు చూడగలం డబ్బుంది అనుకుంటే కాదు. నిజంగా మీకు ఆ యోగం ఉండాలనుకుంటే ఒకసారి చెప్పండి, మనస్ఫూర్తిగా మీ పేరు మీదకి ఆశీర్వచనం చేసి పంపిస్తాను, మీరు వెళ్ళి రాగలుగుతారు. అవి చూస్తే మాత్రమట ఇక వాడు చెప్పాడు, నందీశ్వరుడి కంటే వాడు గొప్ప ఇష్టుడు అవుతాడు ఈశ్వరుడికి. పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడంటే వేదవ్యాసుల వారు దాన్ని పురాణ రూపంలో చెప్పారంటే ఇంక అంతకంటే ప్రమాణం ఏముంది? తదనంతరం ఈశ్వరుడు ఇవన్నీ సిద్ధించాలంటే లింగేన సహ పంచత్వం లింగేన సహ జీవితం ఏతే ధర్మాః సుప్రతిష్ఠాః శైలాదేన ప్రతిష్ఠితాః. నీ ఇంట్లో ఎప్పుడూ శివలింగాన్ని ఉంచుకో, అప్పుడు లింగముతో నీవు మరణించిన వాడు అవుతావు. మన ఇంట్లో శివలింగం పెట్టుకున్నాం, మన యోగం ఎప్పుడోకప్పుడు పక్వం అవుతుంది, ఆయువు తీరుతుంది. ఇంట్లో శివలింగం ఉండడం వల్ల ఆ యజమాని మరణిస్తే లింగముతో సహా మరణించిన పుణ్యం పొందుతాట. అది లింగేన సహా పంచత్వం అంటే లింగముతో మరణించుట అంటే లింగం చేత్తో పట్టుకుని ఏ అగ్నిలోనూ దూకు సవమని కాదు. అక్కడ నిత్యం ఇంట్లో లింగమును పెట్టుకో. మధ్య మధ్యలో మిమ్మల్ని పరీక్షించడానికి చాలామంది వస్తారు కలి పురుషులు, ఇంట్లో లింగం ఉండకూడదట, ఇక అక్కడి నుంచి ఇంట్లో ఎన్ని చిక్కులు వచ్చి పడతాయి, అది మనకెందుకు? శివలింగం ఇంట్లో ఉండి తీరాలి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెడితే శివలింగం మన పక్కన ఉంటుంది కనుక మన శవం కైలాసానికి వెడుతుంది. లింగేన సహజీవితం అనగా లింగముతో నిత్యం కలిసి జీవించుట, మెడలో రుద్రాక్ష ఉండుట, లేదా చిన్న లింగమును మెడలో కానీ యజ్ఞోపవీతంలో కానీ జేబులో కానీ పెట్టుకొనుట, లేదా నీ కారులో ఏదో ఒక శివలింగం పెట్టుకొనుట, అది ఇది కాకపోతే రోజు శివ శివ శివాయ నమః శివలింగాయ నమః శివలింగాయ నమః అనుకోవటం, ఇది లింగముతో జీవించటం అంటే. నోట్లో నాలుక మీద ఎప్పుడు శివలింగాయ నమః శివలింగాయ నమః అనే నామం ఉండాలట. ఇందాక చెప్పాడుగా సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః, అలా అనుకోండి, అది పెద్ద కష్టమేం కాదు. తెనాలి రామకృష్ణుడు రామలింగుడు ఎందుకు పేరెట్టుకున్నాడంటే లింగముతో సహజీవితం చేయటం అంటే తన పేరులోనే లింగం ఉంటే ఎంత లాభం? అందరూ రామలింగ 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 అంటారు. కొంతమంది మా తీసేసి రా లింగ అన్నారట. ఈ వంకతో లింగస్వరూపాన్ని నేను అయ్యానన్నాడు ఆయన. ఈ రామ కృష్ణ ఈ పేర్లు పెట్టుకోవడం ఉద్దేశం ఆ పరమాత్మ నామం 10 సార్లు ఈ వంకతో తలుచుకుంటాం. అంతేగాని దిక్కుమాల పేరు పెట్టుకున్నావు అనుకోండి ఇంకేం ధనంలో ఉపయోగం అనమాట. డామినిక్ అని పేరు పెట్టుకుంటే నీ బతుకంతా డామినిక్కే అవుతుంది. దరిద్రపు వాంతి నామాలు అవి మనకెందుకు భ్రాంతి నామాలు? చక్కగా పేర్లు పెట్టుకోండి. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పిలవడం వల్ల పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. మళ్ళీ పేరుని షార్ట్కట్ చేయకండి. చక్కగా ఆంజనేయ అని ఉందనుకో, ఒరే అంజిగా అనకో. ఆంజనేయ ఆంజనేయ అంటే ఆంజనేయుడు నామస్మరణ చేసిన పుణ్యం వస్తున్నాడు. ఇక అక్కడి నుంచి మాయదారి ప్రేమ ఎక్కువైపోయి తల్లి అంజిగా అండం. మా ఈ పేరు ఎంత కంప అయిపోయింది. ఇంకా భార్యకు బుద్ధి ఎక్కువైపోతే ఒరే అంజిగా. ఇది ఈ మధ్యన భార్యాభర్తల మధ్యలో ప్రేమబంధం పెరిగిందిలేండి. అందుకని ఒరే అంజిగా అని పిలుస్తుంటే నాకు హడిలెత్తిపోయాను అనమాట. ఈ అదృష్టం ఎవరికి పట్టకుండా ఉండుగాక అనుకోవాల్సి వచ్చింది. అదే అంజి అంటుందో గంజి అంటుందో తెలియట్లేదు. వాడు గుంజి కూర్చోబెట్టి అంజి అంటే వాడు ముంజిగాయలు అయిపోయాడా? కాబట్టి అలా కాకుండా పూర్తిగా పిలవండి. చక్కగా సీత అని పేరు పెట్టి ఏ సీతు అండం. అప్పుడు ఇంక సీత అనే నామస్మరణం మనం ఏం చేస్తాం? కాబట్టి ఆలోచించండి, బాగా ఆలోచించండి. అందంగా పిలవండి, చక్క హాయిగా పిలవండి. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణ అనే పిలవండి. ఒరే నారిగా అనకండి, జనపనార అయిపోతావు. షార్ట్కట్లు చాలా డేంజర్. చక్కగా చక్రపాణి అని పేరుంటే పాణి అండం. ఏం పాణి? ఎవరు పాణిది? చక్కగా చక్రపాణి హాయిగా పిలవండి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ప్రత్యక్షం అవుతాడు. ఉట్టి పాణి పాణి అంటే ఎవడో తెగిపోయి చేయి రాత్రి కల్లోకి వచ్చి రా రా అని పిలుస్తాడు. ఇలా అన్నాను, మీరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, సూటిగా చెప్పవలసే చెబుతున్నాను అనమాట. ఈ విధముగా ఈశ్వరుడి యొక్క నామస్మరణము చేస్తే ఆయన మన శరీరంలో ఉంటాడు, మనతో జీవిస్తాడు, ఆయనతో సహజీవనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పరమ పవిత్రమైన ధర్మములతో ఈ జన్మలోనే తరిస్తాముగాక, తరిస్తాం. దీనిని పాశుపత ధర్మం అన్నారండి. ఒకసారి వినండి, దీని ఏమన్నారు? శివలింగాన్ని తలుచుకోవడం, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం, శివనామస్మరణం చేయటం, రోజు లింగాలింగాన్ని పిలవడం, దీనికి పాశుపత ధర్మము అని పేరు. ఈ పాశుపత ధర్మము అనగా పశుపతికి సంబంధించిన ధర్మము. ఈశ్వరుడు పశువులకి పతి, పశువునాం పతి అంటున్నాం కదా, మనందరం పశువులం. మళ్ళీ ఈ పశు జన్మ ఎత్తకుండా ఈ పాశుపత ధర్మంతో శాశ్వతంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అందుకని ఈ ధర్మమును పాటించము అలా. మనందరినీ పశువులని అంటారు అంటే పేరుకి మనిషి అంటున్నాం కానీ ఆఖరి ఇంగ్లీష్ వర్డ్ కూడా అన్నాడు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. యానిమల్ అన్నాడే తప్ప ఇంకో మాట అనలా. అదే సంస్కృతంలో మనదై మన శబ్దాన్ని వాళ్ళు కొట్టేశారు. అసలు వాళ్ళకి భాష ఎక్కడ ఏడిసింది? అన్నీ మనవి కొట్టేసినది. దరిద్రపోతులు అన్నీ మనవే. మన ఏమన్నారు? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అటువంటి జంతు జన్మ ఎత్తకుండా హాయిగా పరమాత్మతో సాంగత్యం చెందాలి. ఒకవేళ జన్మ వస్తే ఎన్ని శ్రమలు పడినా ఎంత ఉపాసన చేసినా పునర్జన్మ తప్పకపోతే శివనామస్మరణం చేసే పవిత్ర జన్మ రావాలి కదా.